the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ సాటర్డే. సాటర్డే అంటే మనం రొటీన్కి భిన్నంగా కరెంట్ అఫైర్స్ కాకుండా ఏదన్నా సంగీతమో సాహిత్యమో హాస్యమో కథలో ఏదో ఒకటి చరిత్ర ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా నేను కథల పుట్టు పూర్వతరాల గురించి చెప్పాను, అలాగే కొన్ని కథలు చెప్పాను, అలాగే కొంతమంది ఎవరైతే అప్కమింగ్ రైటర్స్ ఉంటారో వాళ్ళు లేదా ఇంకెవరైనా కథలు బాగా చదవగలిగే వాళ్ళు ఈ కథ చాలా బాగుంది విని తీరాల్సింది అనుకున్నటువంటి కథలు ఇలాంటివన్నీ కూడాను నేను చెప్తూ వచ్చాను. అలాగే కొంతమంది వాళ్ళ కథల్ని కూడా వినిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం రెండు కథల్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటి కథ పేరు పునీత, రచయిత శ్రీ నారాయణ స్వామి గారు, డెట్రాయిట్లో ఉంటారు. చదివింది మన లక్ష్మీ రాయవరపు గారు. అలాగే రెండో కథ మానవత్వం పరిమళించిన వేళ. ఇది ఒక ఇంగ్లీష్ కథకి తెలుగు అనువాదం అని చెప్పొచ్చు, లవ్ కాన్కర్స్ ఆల్ అని. ఈ ఆంగ్ల కథను రచించిన వారు దూపాటి ప్రభాకర్ గారు, అలాగే దాన్ని అనువదించిన వారు శ్రీమతి సావిత్రి రమణారావు గారు. చదివింది మన లక్ష్మీ రాయవరపు గారు. మరి ఈ వారం ఈ రెండు కథల్ని వినేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి కథల్ని మాకు పరిచయం చేసినందుకు. లెట్స్ గెట్ స్టార్టెడ్.
వినరా వేళ చందమామా నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మానవత్వం పరిమళించిన వేళ. ఈ కథకి మూలం లవ్ కాంకర్స్ ఆల్ అనే ఆంగ్ల కథ. దాని రచయిత శ్రీ ధూపాటి ప్రభాకర్ గారు. అనువదించిన వారు శ్రీమతి సావిత్రి రమణారావు గారు. చదువుతున్నది ఎన్నెలమ్మ కెనడా. ఈరోజు నాకు పోలీస్ స్టేషన్కు రమ్మని పిలుపు వచ్చింది. ఒక ప్రమాదకరమైన పురుటి కేసులో నేను మంత్రసాని పాత్ర పోషించిన సందర్భంగా నాకు ఈ విధంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఆ కేసులో స్త్రీ ఒక మృత శిశువుకి జన్మనిచ్చి మరణించింది. సరి అయిన పోషకాహారం లేక ఆ స్త్రీ చాలా బలహీనంగా ఉండేది. నేను ఆమెను చూడ్డానికి ఆమె పూరి గుడిసెకి వెళ్ళినప్పుడల్లా అక్కడ దొరికే కాయగూరలు, సిరిధాన్యాలు, వీటిలో ఏవి వీలైతే అవి తీసుకోమని, మంచి బలవర్ధక ఆహారం తీసుకోవడం గర్భిణీ స్త్రీకి చాలా అవసరమని ఆమెకి ఎంతగానో చెప్పేవాణ్ణి. కానీ ఆమె నా సలహాలు, సూచనలు పట్టించుకునేది కాదు. పెళ్లికి ముందు ఆమె తల్లి ఆమెను అందుబాటులో ఉన్న స్కూల్కి పంపింది. అక్కడ ఆమె వ్యక్తిగత పరిశుభ్రత, భాష, కొంచెం సైన్సు, లెక్కలు నేర్చుకుంది. మంచి తెలివి, చక్కని చురుకుతనం, జ్ఞాపక శక్తి ఉండడం వలన చాలామంది తోటి విద్యార్థుల కన్నా తాను విషయాలను తొందరగా ఆకలింపు చేసుకునేది. అయితే 7వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. తర్వాత పెళ్లి చేసేయడంతో ఈ ఊరు వచ్చింది. ఈ ఊరిలో ఆమెకి తన భర్త ఇంటి వద్ద పరిశుభ్రత లేని పరిసరాలు, ఇంట్లోని పరిస్థితులు నచ్చక సరిగా భోజనం చేసేది కాదు. ఎంత చెప్పినా సమాధాన పడలేక ఒక్కోసారి అసలు తినేదే కాదు. ఇవన్నీ కొలిసి మొత్తంగా ఆమె మరణానికి దారితీశాయి. నేను ఈ చుట్టుపక్కల ఊళ్ళతో సహా ఇక్కడ గత 40 ఏళ్లుగా వైద్యం చేస్తూ ఉన్నాను. నా హస్తవాసి మంచిదని, ఎలాంటి రోగాన్ని అయినా నయం చేయగలిగే సామర్థ్యం గల ప్రతిభావంతుణ్ణి అని ఇక్కడ వారికి నా మీద గురి. నా చిన్నప్పుడు నన్ను మా అమ్మ ఒక స్కూల్కి పంపేది. అక్కడ క్లాస్లో విద్యార్థులంతా నాకన్నా చిన్నవాళ్ళు. అయినా నేను అదేమీ పట్టించుకునేవాడిని కాదు. నాకు జీవితం పట్ల చక్కని సానుకూల దృక్పథం చిన్నప్పటి నుంచి ఏర్పడింది. అందుకే మా అమ్మ స్కూల్కి పంపినందుకు ఎంతో ఆనందించాను తప్ప ఎన్నడూ నేను అది లేదు ఇది లేదు అని ఆమెను నిందించడం చేయలేదు. మా క్లాస్లో చాలామంది సాంఘికంగా ఉన్నత కులాల వాళ్ళు ఉండేవారు. వారు నన్ను తక్కువ కులం వాడు అని అవహేళన చేసేవారు. నేను అన్నిటికీ ఓ నవ్వు నవ్వి ఊరుకునేవాడిని. మా ఇంగ్లీష్ మాస్టర్, ఆయనే మా క్లాస్ టీచర్ కూడా, ఆయన నా పట్ల దయతో వ్యవహరించేవారు. నా చదువు పట్ల ఆసక్తి, విషయగ్రహణశీలత, తొందరగా నేర్చుకునే లక్షణము ఆయనకు నాపైన ఎనలేని అభిమానాన్ని కలిగించింది. ఆయన నాకు అవసరమైన పుస్తకాలు, నోట్సులు, తన పిల్లలు, వేరే విద్యార్థులు వాడి వదిలేసిన వాటిలోంచి ఏది ఇచ్చేవారు. నేను ఆయన బ్యాగ్ పట్టుకుని రోజూ ఆయన వెంట వారి ఇంటికి వెళ్ళేవాణ్ణి. ఆయన మా అమ్మకి నన్ను పని మానిపించి స్కూల్కి పంపమని, ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానిపించవద్దని పదే పదే చెప్పేవారు. మా అమ్మ ఆయన పట్ల గౌరవంతో, కృతజ్ఞతతో, నీళ్లు నిండిన కళ్ళతో రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కారం పెట్టి బయట కొంగుతో కళ్ళు ఒత్తుకునేది. మా మాస్టారు గారి భార్య ఎంతో దయగల వ్యక్తి. ఆమె నాకు భోజనం పెట్టేది. అప్పట్లో మధ్యాహ్న భోజనం పథకాలు లేవు స్కూళ్లలో. ఆవిడ మిగిలిపోయిన పదార్థాలు పెట్టేది. అవి తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. అలాగే సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి రాగానే ఏదో ఒకటి తినడానికి పెట్టేది. నన్ను ఖాళీ కడుపుతో ఎప్పుడూ ఉంచలేదామె. అయితే నా కోసం ఒక కంచం గ్లాసు వేరుగా పెట్టింది. నేను బావి దగ్గర నాకు ఇచ్చిన కంచంలో తిని గ్లాస్లో నీళ్లు తాగాలి. తిన్న తర్వాత అవి కడిగి వేరుగా పెట్టాలి. అలాగే అక్కడ ఉన్న బకెట్లు నీళ్ల తొట్టెలలోకి బావిలోంచి నీళ్లు తోడి నింపాలి. దానికి నేను ఎప్పుడూ ఏదో కష్టపడిపోయానని అనుకోలేదు, బాధపడలేదు. నీళ్లు తోడాక మా మాస్టర్ దగ్గరికి చదువుకుందికి వెళ్ళిపోయేవాడిని. ఆ ఊర్లో ఉన్న వైద్యం చేసే ఇద్దరిలో మా మాస్టర్ ఒకరు. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు వైద్యం కోసం వచ్చే వ్యక్తులతో నిండిపోయేది. మిగిలిన రోజుల్లో పక్క ఊర్లకు వెళ్ళేవారు. రోజుకో గ్రామం సైకిల్ మీద చుట్టబెట్టి వచ్చేవారు. ఆయన సైకిల్ తొక్కుతుంటే నేను వెనకాల ఆయన మెడికల్ కిట్ పట్టుకుని కూర్చునేవాణ్ణి. ఆయన చికిత్స చేసినప్పుడల్లా నేను జాగ్రత్తగా పరిశీలించేవాణ్ణి. ఆయన సిరంజలు వాడిన వెంటనే ఉడుకుతున్న నీళ్లలో వాటిని స్టెరిలైజ్ చేయడము, రోగుల్ని మాటల్లో దించి వాళ్ళ దృష్టి మరలించి నొప్పి కలగకుండా ఇంజెక్షన్ చేయడం శ్రద్ధగా గమనించేవాణ్ణి. ఆయన సేవలకు కొందరు వస్తురూపంలోనూ కొందరు ధనరూపేణా ప్రతిఫలం ఇచ్చేవారు. సాధారణంగా ధనరూపేణా ఇవ్వడం చాలా తక్కువే. వాళ్ళు ఇచ్చే సరుకుల్లో బియ్యం, పప్పులు, గుడ్లు, మాంసం, కూరగాయలు ఇలా ఎన్నో ఉండేవి. అవన్నీ నేను జాగ్రత్తగా ఇల్లు చేరవేసేవాణ్ణి. ఆయనకి నమ్మకమైన సేవకుడులా ఏదీ పోనీయడం కానీ వృధా అవనీయడం కానీ చేసేవాణ్ణి కాదు. క్రమంగా నేను కూడా రోగాలను, చికిత్సా విధాలను అర్థం చేసుకుని కొంచెం కొంచెంగా మందులు ఇవ్వడం మొదలుపెట్టాను. మా మాస్టారు ఫీజు రూపేణా ఏదో ఒకటి ఇచ్చి తీరాల్సిందే అనేవారు. నేను పట్నం నుంచి మందులు సాయంత్రం కల్లా తెప్పించాలి అని గట్టిగా అడిగి మరీ తన సేవకు తప్పనిసరిగా రోగుల దగ్గర ప్రతిఫలం తీసుకునేవారు. ఆ రోజుల్లో గ్రామాల్లో మందుల షాపులు ఉండేవి కాదు. అలాగే మందుల చీటీలు రాసి ఇవ్వడం కూడా పెద్దగా అలవాటు ఉండేది కాదు. ఆయన అలా రోగుల దగ్గర నుంచి కరాఖండిగా ఫీజు రూపేణా వసూలు చేయడం నాకు ఎంతమాత్రం నచ్చేది కాదు. రోగికి నయమయ్యాక వారిని మెల్లగా అడిగి తీసుకోవచ్చు కదా అనిపించేది. ఉండబట్టక ఒకసారి, సార్ మీరు అంత మంచివారు కదా, ఫీజు గురించి ఎందుకలా పట్టుబడతారు అని అడిగేశాను. దానికి ఆయన చిన్న నవ్వు నవ్వి అప్పటికి ఊరుకున్నారు. ఆ మరునాడే మా పొరుగున ఉన్న వ్యక్తి అస్వస్థతతో మా దగ్గరికి వచ్చాడు. ఎప్పటిలాగే మాస్టారు, నేను పట్నం నుంచి మందులు తెప్పించాలయ్యా. ఇప్పటికి నేను నీకు నొప్పి తగ్గడానికి మందిస్తాను, నువ్వు డబ్బిస్తే మిగిలిన మందులు రేపు ఉదయానికి తెప్పిస్తాను అన్నారు. నేను కొంచెం అత్యుత్సాహంతో, సార్ గతవారం మనం తెప్పించిన మందులు ఉన్నాయి అన్నాను. అరే అవునా, నేను మర్చిపోయాను, సరే ఓ ఇంజెక్షన్ ఇస్తాను అయితే అని ఓ ఇంజెక్షన్ ఇచ్చి ఆ వ్యక్తితో, రాజయ్య ఈ మందుల ధర రేపు నాకు చెల్లించు, ఈ మందులు నేను వేరే వ్యక్తి కోసం తెప్పించాను అని నా వైపు తిరిగి, ఆ డబ్బు నువ్వు అతని దగ్గర తీసుకో అని చెప్పారు. నేను మర్నాడు అతని ఇంటికి వెళ్ళి అడిగితే రాజయ్య పనిలోకి వెళ్ళాడు అంది అతని భార్య. నేను తర్వాత ఎన్నిసార్లు రాజయ్య ఇంటికి వెళ్ళినా ఒకే సమాధానం, రాజయ్య ఇంట్లో లేడని. అదే మాట నేను మాస్టర్తో చెబితే ఆయన ఎప్పట్లాగే చిరునవ్వు నవ్వి అతను ఇంట్లో ఉన్నా అతని భార్య లేడనే చెబుతుంది. ఇప్పుడు నీకు అర్థమైందా నేను ఫీజు ఎందుకు ముందే వసూలు చేస్తాను? ఇప్పుడు మనం ఏదన్నా అంటే పోయిన డబ్బు రాకపోగా ఆ రోగికి, అతని సంబంధీకులకి మనతో సత్సంబంధాలు పోతాయి, దాంతోపాటు ఊర్లో మన పేరు పోతుంది. ఈ రకంగా చెడ్డ పేరు వస్తే ఈ రోగి ఇతని సంబంధికులే కాకుండా ఊర్లో వారు కూడా మన దగ్గరికి వైద్యానికి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. వైద్య వృత్తి పవిత్రమైనదే, కానీ ఇందులో కొంత వ్యాపార దృష్టి కూడా తప్పదు అన్నారు. ఆ తర్వాత ఆయన అలా ఫీజు నిలబెట్టి వసూలు చేయడం నాకు న్యాయమే అనిపించింది. ఇంకోసారి మా దగ్గరికి ఒక స్త్రీ అనారోగ్యంతో వచ్చింది. మాస్టారు ఆమెని పరీక్ష చేసి ఆమెకి 2 రోజుల పాటు రోజుకు 3 మాత్రలు వేసుకోమని ఏవో మాత్రలు ఇచ్చి ఫీజు తీసుకున్నారు. ఆ స్వల్ప అనారోగ్యానికి ఆయన ఓ పెద్ద సీసాలోంచి టాబ్లెట్స్ తీసి ఇవ్వడం ఎందుకో నాకు అర్థం కాలేదు. నిజానికి అది ఏమీ పెద్ద జబ్బు కాదు, మందు వేసుకోకపోయినా నయమైపోతుంది. అదే అడిగాను మాస్టర్ని, సార్ ఆమెకి ఏమీ జబ్బు ఉన్నట్లు అనిపించలేదు, అయినా మీరు ఆమెకి మందులు ఎందుకు ఇచ్చారు అని. దానికి ఆయన, తెలివైన వాడివే, బాగా పట్టావు, అవి ఆమె మానసిక తృప్తి కోసం ఇచ్చాను. తనకి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్టు భావించుకుని తన భర్త తనను ఎప్పుడూ ఏదో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని కోరుకునే వ్యక్తి ఆమె. ఆమెకి మనం మందు ఇవ్వకపోతే తృప్తిగా ఉండదు. తనకు మందు ఇవ్వలేదు, చికిత్స చేయలేదు అని మానసిక బాధకి గురి అవుతుంది. వైద్యం చేసేటప్పుడు రోగి శారీరక సమస్యలతో పాటు మానసిక అంశాలు కూడా లెక్కలోకి తీసుకోవాలి రోగ నివారణ ప్రక్రియలు అన్నారు. ఇది నాకు పెద్ద అత్యంత విలువైన పాఠం. ఆ రోజు నుంచి ఆయన రోగులకు వైద్యం చేసే విధానంలో మెళకువలు గ్రహించడమే తప్ప చికిత్సలో ఆయన విధి విధానాలు నేను ప్రశ్నించలేదు. నాకు క్లాసులు లేనప్పుడు మాస్టర్ ఇంటికి వెళ్ళి సాయం చేయడం, మాస్టర్ లేనప్పుడు రోగులు వస్తే వాళ్ళ మనశ్శాంతికి పెద్ద సీసాలో మందు బిళ్ళలు ఇచ్చి డాక్టర్ గారు సాయంత్రం 4 గంటల తర్వాత వస్తారండి అని చెప్పడం చేసేవాడిని. మా మాస్టర్ గారి పిల్లలు పెద్ద చదువులకు పట్టణం వెళ్ళిపోయారు. ఇంట్లో నేను, మాస్టారు, ఆయన భార్య మిగిలాం. ఆయన ఉద్యోగరీత్యా ఈ గ్రామం వచ్చి ఇక్కడ స్థిరపడటం వలన ఆయనకు ఇక్కడ దగ్గర బంధువులు ఎవరూ లేరు. నేను వాళ్ళింట్లో కుటుంబ సభ్యుడిని అయిపోయాననే చెప్పవచ్చు. ఎక్కువ సమయం వాళ్ళింట్లోనే ఉండేవాడిని. మేడం నాకు వారి పిల్లల బట్టలు ఇచ్చేవారు. కొత్త పండుగలు వస్తే కొత్త బట్టలు తీసేవారు. అయితే వాళ్ళ పిల్లలకి తీసుకున్న వానికన్నా కాస్త తక్కువ ధర ఉన్నవి తీసుకునేవారు. వెంకట్, నీకు చవక మచ్చువి కొన్నాను అని బాధపడకురా, వాళ్లతో సమంగా నీకు అన్నీ కొంటే వాళ్ళు బాధపడతారని ఇలా చేస్తున్నాను అని తన మనసులో బాధని నా ముందు వెళ్ళగక్కారు. నేను అర్థం చేసుకోగలను మేడం అన్నాను. నేను ఎస్ఎస్సి పూర్తి చేశాక పెద్ద చదువుకి పట్టణం వెళ్తావా, చదువుకుంటానంటే నేను నీకు సాయం చేస్తాను అన్న మాస్టర్తో, బీఏఎంబీలు చదివినా ఉద్యోగం వస్తున్న ఆశ లేదు మాస్టారు, ఇప్పటికే నేను మీకెంతో రుణపడి ఉన్నాను, ఇంకా నా భారం మీ మీద మా అమ్మ మీద మోపలేను, మీకు సమ్మతమైతే మీ ఆశీర్వాదంతో మీ వృత్తిలోనే కొనసాగాలని అనుకుంటున్నాను. మీ పిల్లలు కూడా హైదరాబాద్లో స్థిరపడాలి అనుకుంటున్నారు, వాళ్ళకి గ్రామం వచ్చే ఆలోచన లేనే లేదు అసలు అన్న నా మాటలకు ఆయన ఎప్పట్లాగే ఒక చిన్న నవ్వుతో సరే అన్నట్లు తల ఊపారు. ఆ రోజు నుంచి నాకు ఆయన వృత్తిపరమైన అంశాలలో ఎక్కువ పని బాధ్యత కల్పించారు. ఆయన పర్యవేక్షణలో నేను ఇంజెక్షన్ జాగ్రత్తగా లోడు చేసి గాలిబుడగలు లేకుండా చూసి రోగులకు ఇవ్వడం నేర్చుకున్నాను. ఇంట్రామాస్క్యులర్ సబ్క్యూటేనియస్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ వేయడం కూడా నాకు వచ్చేసింది. గ్రామంలో ఇన్సులిన్ ప్రతిరోజు ఇవ్వాల్సి వచ్చేది. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఇంజెక్షన్స్ ఇచ్చేవాడిని. వాళ్ళిచ్చే డబ్బుని మాస్టర్కి ఇవ్వబోతే అది నువ్వు చేసిన పనికి వచ్చిన ప్రతిఫలమే, నువ్వే ఉంచుకో అనేవారు ఆయన. క్రమేపీ మా మాస్టారు వయస్సు రీత్యా పై గ్రామాలకి వెళ్ళలేకపోయేవారు. ఆయన బదులు నేను వెళ్ళి రోగులను చూసేవాడిని. వచ్చిన ఫీజు సొమ్ము సార్కి ఇచ్చేసేవాడిని. ఆయన మందులు ఇంజెక్షన్ లాంటి వాటికి కావాల్సినది ఉంచుకుని మిగిలింది నాకు ఇచ్చేసేవారు. నేను రోగ స్వభావం, రోగుల పరిస్థితి, మందులు ఎలా ఇయ్యాలో ఇవన్నీ ఆయనను అడిగి క్షుణ్ణంగా తెలుసుకునేవాడిని. ఒకసారి మా మాస్టర్ నన్ను పట్నంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు. ఆ డాక్టర్ నాతో మాట్లాడి నా వైద్యపరమైన ఆసక్తికి, నాకున్న పరిజ్ఞానానికి ముచ్చట పడ్డాడు. తర్వాత ఆయన దగ్గర నేను వైద్యపరంగా ఆధునిక చికిత్సా విధానాలు, మార్కెట్లోకి వచ్చిన కొత్త మందులు, కొత్తగా వచ్చిన వైద్య పరికరాలు వాడే విధానాలు ఇలా ఎన్నో నేర్చుకున్నాను. చికిత్సలో ఎప్పటికప్పుడు కొత్త విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం గుర్తించి నూతన విధానాలు అన్నీ ఆకలింపు చేసుకునే ప్రయత్నం నిరంతరం చేసేవాడిని. క్లిష్టమైన సమస్యలు ఉండి గ్రామాలలో నేను నయం చేయలేని రోగులను ఆయన వద్దకే పంపేవాడిని. దానికి ఆయన కమిషన్ రూపంలో నాకు కొంత ముట్ట చెప్పేవారు. ఆయన కూడా ఎక్కువ ఫీజు వసూలు చేయక పద్ధతిగా వృత్తి చేసే మంచి వ్యక్తి కాబట్టి నాకు న్యాయంగా ఎంత ఇయ్యాలో అంత ఇచ్చేవారు. అందువల్ల మా గ్రామంలో నామమాత్రంగా ఉన్న నా సంపాదనకు ఆయన ఇచ్చిన మొత్తం జత అయ్యేది. ఇలా గడుస్తుండగానే నాకు పెళ్ళయింది. మా మాస్టారు, ఆయన భార్య వయసు మీరి పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. మాస్టారు పిల్లలు యుఎస్ఏ వెళ్ళిపోయారు, వాళ్ళు ఇండియా రావడం తగ్గించేశారు. 2 ఏళ్ల క్రితం మేడంకి పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి నా భార్య ఎక్కువ టైం ఆమె సేవ చేస్తోంది. ఆమెకి స్నానం చేయించడం, చెంచాద తినిపించడం, కదలలేని శరీర భాగాలకు నూనె రాసి మర్దనా చేయడం, ఇలా మంచం మీద పడిన రోగులకు చేయవలసిన సేవలన్నీ నా భార్య ఆవిడకి చేస్తోంది. ఎంతో ఓపిగ్గా నా భార్య మేడంకు చేస్తున్న సేవలను చూసి మాస్టారు కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. గత నెల మా మాస్టార్ పోయారు. పిల్లలు అమెరికా నుండి ఆయన పోయిన 4వ రోజుకి వచ్చారు. మేడంకి వాళ్లతో మాట్లాడడానికి మనస్కరించలేదు. దినవారాలు అయ్యాక వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు. నేను నా భార్య ఎప్పట్లాగే మేము చేయాల్సినవి చేస్తున్నాము. ఇంతలో నన్ను ఇలా పోలీస్ స్టేషన్కి రమ్మంటాం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ సిఐ నాకు తెలిసిన వాడే. అతని ఇంటి వైద్యపరమైన సమస్యలన్నీ నేనే చూస్తాను. ఏమైంది సార్, నన్ను ఎందుకు పిలిచారు? మీకు తెలుసు కదా, నా పనేదో నేను చేసుకుంటాను, ఏ వివాదాల జోన్కి పోను. రోగులు నా చికిత్సలతో ఆనందంగానే ఉండి నా గురించి మంచిగానే చెబుతారన్నది మీకు తెలిసినదే కదా. మరి ఇప్పుడు అలా నన్ను ఇక్కడికి రప్పించిన కారణం? కుతూహలంతో అడిగాను సిఐని. మీరు మీ మాస్టర్ ఇంట్లోంచి వెళ్ళిపోతే మీ మీద ఏ కేసు ఉండదు. ఆయన కొడుకులిద్దరూ స్థానిక రాజకీయ నాయకుల పండతో ఆ ఇంటి కోసం ఒత్తిడి చేస్తున్నారు అన్నాడు సిఐ. ఇల్లు మాస్టర్ది, ఆయన తదనంతరం ఆయన కొడుకులకే చెందుతుంది కదా అన్నాను నేను అయోమయంగా. సిఐ భళ్ళున నవ్వి, మీ మాస్టారు ఆ ఇల్లు మీకు చెందేటట్లు విల్లు రాశారు అన్నాడు. నేను ఊహించని ఈ పరిణామానికి నాకు మతిపోయింది. నాకు ఆ ఇంటి మీద ఎటువంటి ఆసక్తి లేదు సిఐ గారు, మాస్టారు నాకు ఇచ్చిన జ్ఞానానికి తెలివికి ఆయన నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. కానీ మేడం ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆ ఇంటి మీద ఆవిడకున్న అభిమానము ఆప్యాయత నేను రోజూ చూస్తూనే ఉన్నాను. మేడం తదనంతరం వాళ్ళు ఆ ఇల్లు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అన్నాను దృఢంగా. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అమెరికా నుంచి ఇక్కడికి రావడం కష్టమట, అందుకే ఇప్పుడు ఇల్లు అమ్మేస్తామంటున్నారు. మంచి బేరం కూడా వచ్చిందిట, అమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేస్తామంటున్నారు అని చెప్పాడు సిఐ. ఆ మాట విని నాకు చాలా దుఃఖం కలిగింది. ఏమైనా పర్వాలేదు సిఐ గారు, నా మీద ఎలాంటి కేసుకైనా నేను సిద్ధం. మేడం తను తుది శ్వాస వరకు ఆ ఇంట్లోనే ఉంటారు, దృఢంగా అన్నాను నేను నాలో ప్రపంచాన్ని జయించిన భావన. పోలీస్ స్టేషన్లో నా వ్యక్తిగత పూచీకత్తు కాగితాల మీద సంతకం పెట్టి బయటకు నడిచాను.
మూగవైనయేమిలే నగుమో మీ తాలులే తైగలింక తాలింపు ముజానతనము తెలిసెనులే మూగవైనయేమిలే ఆపలేని అనురాగం తూపులలో తొణికెనులే ఆపలేని అనురాగం తూపులలో తొణికెనులే దొంగ మనసు దాగదులే దొంగ మనసు దాగదులే సంగ తెల్ల తెలిపెనులే మూగవైన ఏమిలే పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేనే పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేనే నను దయతో ఏలుకొమ్ము కను సన్నల మెలిగెదలే మూగవైన ఏమిలే అందాలే బందాలై నను బందీ చేసెనులే అందాలే బందాలై నను బందీ చేసెనులే కలవరమిక ఎందుకులే వలదన్నా వదలనులే మూగవైన ఏమిలే నగుమూమే తాలులే తైగలింక తాలింపుము జానతనము తెలిసెనులే మూగవైన ఏమిలే.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునీత కథ రాసిన వారు శ్రీ నారాయణ స్వామి గారు, డెట్రాయిట్. చదువుతున్నది ఎన్నెలమ్మ, కెనడా. ఇవాళ సోమవారం. ఇంకా వారం సరిగ్గా మొదలన్నా కాలేదు, అప్పుడే రెండు విచిత్రాలు. ఆఫీస్కు వెళ్తూనే నా మేనేజర్ పాల్ దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. క్రిస్, 10:00 మీటింగ్, కాన్ఫరెన్స్ గదిలో. ఇది దాని సారాంశం. ఈడికేం కావాలో పొద్దున్నే అనుకుంటూ నా పనిలో మునిగిపోయా. మీటింగ్ టైం అయిందని కంప్యూటర్ హెచ్చరించింది. నోటు పుస్తకం తీసుకుని మీటింగ్ గదిలోకి వెళ్తే అక్కడ పాల్తో పాటు ఇంకో మేనేజర్ కూడా ఉన్నాడు. ఇంత తతంగం ఎందుకో తెలుసా? నా ఉద్యోగం ఊడగొట్టడానికి. అసలు పొద్దునే ఒక మెయిల్ పెట్టుంటే ఆఫీస్కి వచ్చేవాడిని కాదు కదా. ఆహా, ఈ వారం భలే గొప్పగా మొదలైంది అనుకుని ఇంటికి బయలుదేరా. నిజానికి ఇది పెద్ద విచిత్రం కాదు, రేపో ఎల్లుండో జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నదే. నా జీవితంలో గత 10 ఏళ్లుగా జరుగుతూ ఉన్నదే, అందుకే పెద్ద ఫీల్ అవ్వలేదు. 10:30 ఆఫీస్ వదిలిపెట్టాను. 11:00 అపార్ట్మెంట్ కాంప్లెక్స్కు వచ్చేశాను. వస్తూ దారిలో స్టెర్లింగ్ హైట్స్లో హాల్ రోడ్ మీద లిక్కర్ షాప్లో 2 సీసాల ఓడ్కా కొనుక్కొచ్చుకున్నాను. ఇంతకు మునుపు తాగేవాణ్ణి కాదు, అమ్మ ఉండేది. 2 ఏళ్ల క్రితం అమ్మ పోయాక తాగడం మొదలెట్టాను. అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి చేరే లోపల సీసా పావు వంతు తేలిక పడింది. నా బుర్రలో ఒక జోరీగా సుర్రుమని సుడులు తిరుగుతూ భలే హాయిగా ఉంది. అలవాటు చొప్పున మెయిల్ బాక్స్ తెరిచాను కాబోలు. ఎదురుగా ఉంది ఉత్తరం, తెల్ల కవరు. మామూలు ఉత్తరం లాంటి తెల్ల కవరే. పైన నీట్గా నీలపు సిరాతో రాసిన నా పేరు, అడ్రస్సు. అబ్బో, నాకు ఉత్తరం వచ్చింది. ఇదే ఈనాటి 2వ విచిత్రం. అప్పుడే ఇంత కిక్కెక్కేసిందా అని కళ్ళు నులుముకుని చూశాను. ఇంకెవరిదైనానేమో అని. నాదే, అదిగో నా పేరు, క్రిస్టఫర్ తాడిపత్తి. నా ఈ 37 ఏళ్ల జీవితంలో నాకంటూ ఎప్పుడైనా ఉత్తరం వచ్చిందా? వెరైజన్ బిల్లులు, కార్నివాల్ క్రూజ్ ఆఫర్లు కాదు, నిజంగా ఒక మనిషి రాసిన ఉత్తరం. ఈమెయిల్ కాదు, నిజమైన కాగితం మీద రాసిన ఉత్తరం, నిజమైన కవర్లో, పైన నిజమైన చేతి రాతతో, అందులోన నా అడ్రస్తో. ఏమో, వచ్చిందేమో ఎప్పుడన్నా. ఈ మధ్యకాలంలో అయితే కాదు, 7 ఏళ్ళయ్యుండొచ్చు. సీసాలోంచి ఇంకో గుక్క తాగి తలుపు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళాను. తాళాలతో పాటు ఉత్తరాన్ని కూడా పక్కనున్న బల్ల మీద పడేసి 2 సీసాలు పట్టుకుని వెళ్ళి సోఫాలో చతికిలబడ్డాను. ఎదురుగా టీవీ, దాని పక్కన అమ్మా నాన్న ఫోటో. అలా ఫోటోలోకి చూస్తూనే ఒక గుక్క తాగాను. ఫోటోలో నుంచి అమ్మ కళ్ళు నన్నే చూస్తున్నాయి. ఇంకో గుక్క తాగగానే అమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఇంకో గుక్క. ఇప్పుడు అమ్మ కళ్ళు కోపంగా, అసహ్యంతో నిండి చూస్తున్నాయి. నేనేమీ పట్టించుకోలేదు. ఇంకొక గుక్క. అమ్మ కళ్ళు కాళిక కళ్ళల్లే ఉగ్రంగా ఎర్రగా అయి భయం కలిగిస్తున్నాయి. గటగటా 4 గుక్కలు తాగేశానంతే. గతం ఒక కథలా తొంగి చూసింది. 10వ తరగతి పరీక్షలు ఇంకా 2 నెలల్లో ఉన్నాయి. క్రిస్టఫర్ ఆ రోజు బడి అయిపోయాక గంటన్నరసేపు ఫుట్బాల్ ఆడుకుని వచ్చాడు. అమ్మ చేతిలో ఏం తిట్లు తినవలసి వస్తుందో అని భయపడుతూనే ఉన్నాడు. కానీ ఆశ్చర్యంగా నిర్మలాదేవి వాణ్ణి తిట్టకపోగా వాడు ఇంట్లోకి రాగానే కేకు పెట్టింది. వాళ్ళ కుటుంబానికి అమెరికా వలస వెళ్లే అవకాశం వచ్చిందిట. ఫ్యామిలీ ఇమిగ్రేషన్ట. తిట్లు తన్నులు తప్పాయని సంతోషపడ్డాడే కానీ ఈ సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఆ క్షణంలో తోచలేదు క్రిస్టఫర్కి. నిర్మలాదేవి సులభంగా తృప్తిపడే మనిషి కాదు. ఒక గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ భార్యగా, ఒక చిన్న క్రిస్టియన్ స్కూల్ ప్రిన్సిపల్గా, విజయవాడ లాంటి ఊళ్ళో మగ్గుతూ 2 పిల్లల తల్లిగా ఇమిడిపోవడం ఆ ఉద్దేశం కాదు. ఎగరాలి, పైకెగరాలి, రెక్కల సత్తువ అందుకే ఇచ్చాడు దేవుడు అనుకుంటుంది. డాక్టర్ థామస్తో పెళ్ళైనప్పటి నుంచి ఆయన కెరీర్ని ఆకాశానికి ఎత్తాలని ప్రయత్నించింది. ప్రభుత్వాసుపత్రికి అలవాటు పోయిన ఆయన ప్రాణం ఆవిడ స్కీములకు లొంగలేదు. ఆయన మానాన్ని ఆయన్ని వదిలేసి తన పరిధిలో చేతికందిన చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టింది. చీటీలు కట్టింది, బీమా ఏజెన్సీలో చేరింది. చర్చిలో అత్తమామల పరపతి, బడిలో తన అధికారము, ఆసుపత్రిలో భర్త అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంది. పిల్లలిద్దరినీ చిన్నప్పటి నుంచి తన లక్ష్యాలకి తగినట్లుగా తీర్చిదిద్దుతూ ఉంది. కూతురు జెన్నిఫర్ మంచి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కామర్స్ గ్రూప్ చదువుతోంది. ఆమె MBA చదవాలి. క్రిస్టఫర్ డాక్టర్ అవ్వాలి. ఒట్టినే డాక్టర్ అవ్వడం కాదు, అమెరికాలో న్యూరోసర్జన్ అవ్వాలి. ఎటొచ్చి వాడికి ఆటల మీద ఉన్న ధ్యాస చదువు మీద లేదు. నిర్మలాదేవి దృష్టిలో ఈ ఇమిగ్రేషన్ సరిగ్గా రావాల్సిన సమయంలోనే వచ్చింది. వచ్చినప్పటి నుంచి కొడుకుని కూతుర్ని కూర్చోబెట్టి అమెరికాలో తమ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో ఉత్సాహంగా చెబుతూనే ఉంది. డాక్టర్ థామస్కి ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికాకి వెళ్లాల్సి రావడం ఏమీ నచ్చట్లేదు. తనది తన ఇష్ట ప్రకారం నడుచుకునే ఉద్యోగం. కులాసాగా హాస్పిటల్కి వెళ్ళడం, సాయంత్రం పూట క్లబ్కి వెళ్ళి 2 రౌండ్స్ డ్రింక్స్, 4 రౌండ్స్ బ్రిడ్జి, ఊళ్ళో కావాల్సినంత గౌరవం, చుట్టూతా బంధువులు స్నేహితులు, ఇదంతా తనకిష్టం. కానీ ఈ విషయంలో ఆయన ఇష్టాయిష్టాలకి తావులేదు. అనుకున్నట్టుగానే ఎక్కువ నష్టం రాకుండా త్వరితంగా నగదు ముట్టే వస్తువులు ఆస్తులు అన్నీ అమ్మేశారు. అన్నీ నిర్మలాదేవే జాగ్రత్తగా పద్ధతి ప్రకారం నిర్వహించింది. ఇక్కడి నుంచి ఏమేం పట్టుకెళ్లాలో, కొత్తగా ఏమేం కొనాలో అన్నీ సమకూర్చుకోవడం అంతా యుద్ధ ప్రాతిపదికన జరిగింది. నిర్మలాదేవి ఒక జనరల్, జెన్నిఫర్ ఆమె కింద లెఫ్టినెంట్. డాక్టర్ థామస్కి కానీ క్రిస్టఫర్కి కానీ పెద్ద పని లేదు వస్తువుల్ని ప్యాక్ చేయడం తప్ప. ఆలోచనల మగతలో గతంలోకి వెళ్ళిపోయిన నాకు ఫోన్ మొగడంతో మెలకు వచ్చింది. ఫోన్లో నంబర్ చూస్తే అక్క, టైము 5:30 చూపిస్తోంది. పేగులు కరకలాడుతున్నాయి, నోరంతా పచ్చిగా ఉంది. సీసా తీసి నోటి నిండా ఓడ్కాతో నోరు పుక్కిలించి మింగాను. ఫోన్ మోగి మోగి ఆగిపోయింది. ఏమన్నా తినాలి, పేగులు కరకర, ఫోన్ మళ్ళీ మోగుతోంది. మళ్ళీ అక్కే, కానీ మాట్లాడనం లేదు. ఫోన్ అక్కడే వదిలేసి బాత్రూమ్కి పోయి వచ్చాను. ఉత్తరం గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తరం చదవు బుద్ధి కాలే. పేగులు కరకరలాడిపోతున్నాయి. టర్కీ శాండ్విచ్ తీసుకుని తిన్నాను ఓడ్కా నంచుకుంటూ. ఆకలి తీరింది కానీ తల చాలా దిమ్ముగా ఉంది. ఫోన్ తీసుకుని అక్క మెసేజ్ విన్నాను. ఒరే క్రిస్, నీకేమన్నా ఉత్తరం వచ్చిందా ఇవాళ? నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇదిగో ఆ ఉత్తరం తెరవకు, ఓకేనా? పారేసేయ్. కాదు కాదు, స్టవ్ మీద నిప్పుల్లో కాల్చేసేయ్. ఓకే, మెసేజ్ చూసుకోగానే నాకు ఫోన్ చేయి అంటోంది మెసెంజర్లో అక్క. ఏంటిది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో పనిచేసి చేసి ఈ జెన్నిఫర్కి పిచ్చేమైనా ఎక్కిందా? ఉత్తరం ఏంటి? ఓ అవును కదూ, ఉత్తరం వచ్చింది. అవును కదా, ఉత్తరం వచ్చింది కదా. ఓకే, అవును, నాకు ఉత్తరం వచ్చినట్టు అక్కకి ఎలా తెలుసు? తనే పంపిందా? తనే పంపితే చదవకుండా కాల్ చేయమంటుందేంటి? ఏదో మిస్టరీ. పోనీలే, ఇప్పుడు మిస్టరీ వద్దు, హిస్టరీ వద్దు, మిస్టర్ స్మిర్ఫాఫే ముద్దు. ఇలా అనుకుంటూ మళ్ళీ గతంలోకి జారాను. తాటిపత్తి కుటుంబం అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో ట్రాయ్ అనే నగరానికి వచ్చారు. ట్రాయ్లో ప్రసిద్ధి చెందిన సెంట్ అనాస్టిసియా క్యాథలిక్ చర్చిలో చేరారు. ఆ చర్చిలో అందరూ విద్యార్థులు, ట్రాయ్ నగరంలోని ప్రముఖులు ఉంటారని ముందుగానే విచారించి నిర్మలాదేవి నిర్ణయం తీసుకుంది. డాక్టర్ థామస్ అయిష్టంగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి అంతకన్నా అయిష్టంగా మెడికల్ పరీక్షలకి చదవడం మొదలెట్టాడు. నిర్మలాదేవి ఒక బ్యాంకులో టెల్లర్గా చేరి తన కుటుంబ వృక్షం వేళ్ళూరుకోవడానికి ఏమేం చేయాలో పథకాలు వేయడం మొదలెట్టింది. జెన్నిఫర్ విషయం కొంచెం కష్టమైంది. నేరుగా కాలేజీలో చేరేందుకు ఆలస్యమైంది. అందుకని ముందు ఓక్లాండ్ కమ్యూనిటీ కాలేజ్లో వ్యాపార విద్యకి సంబంధించిన కోర్సులో చేరింది. క్రిస్టఫర్ 10వ తరగతి మళ్లీ చదవాల్సి వచ్చింది. కానీ ప్రఖ్యాతిగాంచిన ట్రాయ్ హైస్కూల్లో సీటు దొరికింది. ఎటొచ్చి డాక్టర్ థామస్ విషయంలోనే నిర్మలాదేవి అంచనాలు అనుకున్నట్టుగా సాగలేదు. పైపై అజమాయిషికి బాగా అలవాటు పడిపోయిన డాక్టర్ థామస్ ఆ వయసులో అమెరికా వైద్య ప్రవేశ పరీక్షలు గట్టెక్కలేకపోయాడు. 2 ఏళ్లు ఆ పరీక్షలతో కుస్తీ పట్టి బోలెడు డబ్బు తగలేశాక అతను చేతులు ఎత్తేశాడు తన వల్ల కాదని. పరిస్థితులు వేరేగా ఉంటే నిర్మలాదేవి అతన్ని అంత సులభంగా విడిచిపెట్టి ఉండేది కాదు. కానీ సరైన ఆదాయం లేకపోవడము, ఈ పరీక్షల పేరిట ఖర్చు విపరీతంగా జరుగుతూ ఉండటము గమనించుకున్నాక వేరే దారులు వెతకక తప్పలేదు ఆమెకి. అతను అప్పటికే అక్కడికి కొంత దూరంలో ఉన్న భారతీయ గ్రాసరీ షాప్లో పనిచేయడం వల్ల దానికి సంబంధించిన అనుభవం కొంత అవ్వింది. ట్రాయ్ చుట్టుపక్కల భారతీయ జనాభా బాగా పెరుగుతుండడం గమనించింది ఆవిడ. పప్పులు ఉప్పులు కావాలంటే కనీసం 10 మైళ్ళ దూరం పోవాల్సి వస్తోంది. బాగా ఆలోచించి భారతీయ గ్రాసరీ షాప్ తెరవడానికి నిర్ణయించింది. చర్చిలో తను పెంపొందించుకున్న స్నేహాల బలంతో ఆమె దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చురుకుగా సాగించింది. ఎప్పటిలాగానే జెన్నిఫర్ ఆమెకి తగిన లెఫ్టినెంట్. అప్పటికే జెన్నిఫర్ వేషభాషల్లో అమెరికన్ పోకడలని బాగా సాధించింది. డాక్టర్ థామస్ కేవలం విగ్రహమూర్తి. చూస్తుండగానే ట్రాయ్కి నడిబొడ్డు లాంటి కూడలిలో ఒక చిన్న షాప్ తెరిచారు. అందులో అన్ని రకాల పప్పులు ఉప్పులు, భారతీయ తిండి పదార్థాలతో పాటు తెలుగు, హిందీ, తమిళ సినిమా వీడియో టేపులు అద్దెకివ్వడం కూడా మొదలెట్టారు. ఇప్పుడు మాత్రం నిర్మలాదేవి అంచనా సరిగ్గా పనిచేసింది. డాక్టర్ థామస్కి కూడా ప్రాణం హాయిగా ఉంది. గల్లాపెట్టి దగ్గర కూర్చోవడము, వచ్చేపోయే కస్టమర్లతో బాతకాని వేయడము, అంతే ఆయన చేయాల్సింది. వ్యాపారం నడవడానికి వెనుక జరగాల్సిన తదంగమంతా ఎలాగూ నిర్మలాదేవి చూసుకునేది జెన్నిఫర్ సహాయంతో. ఓడ్కా మత్తు మెత్తగా హాయిగా ఉంది. కౌచ్లో పడుకోవడంతో నడుము నెప్పెడుతున్నా లేవుది కాలేదు. మధ్య మధ్యలో ఫోన్ మోగుతోంది. కిటికీలోంచి సూర్యకాంతి నేరుగా మొహం మీద పడి ఇంకా భరించరాకుండా అయింది. లేవక తప్పలేదు. ఫోన్ తీసుకుని టైం చూశాను. 3 చూపిస్తోంది. వారం మంగళవారం. పక్కన టేబుల్ మీదకి చేయిపోనిచ్చి బాటిల్ కోసం తడిమాను. ఖాళీ. నిన్న 2 బాటిల్స్ తెచ్చినట్టు గుర్తు. బలవంతంగా కౌచ్లో లేచి కూర్చుని 2 దానికోసం వెతికాను. అది పక్కకి దొర్లిపోయి ఉంది. కానీ అది ఖాళీనే. ఓకే, నో ప్రాబ్లం. బయటికి వెళ్దామని కారు తాళాల కోసం చూస్తే తాళాల కింద ఉత్తరం. నిన్న అక్క మెసేజ్ గుర్తొచ్చింది. అనాలోచితంగా కవర్ తెరిచాను. ప్రియమైన క్రిస్టఫర్, ఎలా ఉన్నావు? నేను గుర్తున్నానా? నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మాత్రం నిన్నెప్పుడూ మర్చిపోలేదు. నువ్వు చర్చి కార్యక్రమాలకి రావడం మానేసినా, తర్వాత నేను ట్రాయ్ నుంచి బదిలీ అయి వెళ్ళిపోయినా నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పటి నీ స్నేహితురాలు కినేష గుర్తుందా? కినేష. ఈ పేరు వినగానే నా మనసు మళ్ళీ గతంలోకి పరుగెత్తింది. ఇంట్లో ఇప్పటిదాకా ఒక కారే ఉంది. దానితోనే సర్దుకుంటున్నారు కింద మీద అవుతూ. జెన్నిఫర్ కాలేజ్ క్లాసులు, క్రిస్టఫర్ హై స్కూలు, నిర్మలాదేవి ఉద్యోగము, డాక్టర్ థామస్ వ్యాపారం. పిల్లలకి అప్పుడప్పుడు తోటి విద్యార్థులు రైడ్ ఇవ్వడం, చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేయడం, ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. వ్యాపారం 2 నడిచాక పర్వాలేదు, కొంచెం నిలదొక్కున్నారు. అలా నిలదొక్కున్నామన్న ధైర్యం వచ్చాక ఇంకో కారు కొనాలని నిర్ణయించింది నిర్మలాదేవి. పాతకారు ఇక తమ కోసమే అని జెన్నిఫర్, క్రిస్టఫర్ ఇద్దరూ సంతోషిస్తున్నారు. తమ తమ అవసరాలని బట్టి ఇద్దరూ దాన్ని పంచుకుని వాడుకోవచ్చు నిజానికి. కానీ ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర నిర్మలాదేవి నోరు జారి కారు ముఖ్యంగా క్రిస్టఫర్ది, జెన్నిఫర్ ఎప్పుడైనా కావాలంటే వాడుకోవచ్చు అన్నట్టుగా ఒక మాట అంది. జెన్నిఫర్కి తిక్కరేగి వాళ్ళమ్మతో పోట్లాటకు దిగింది. పిల్లల దగ్గర నుంచి ఎదురు ప్రశ్నించని విధేయత తప్ప ఇంకెటువంటి ప్రవర్తన చూడని నిర్మలాదేవి మొదట తెల్లబోయింది. జెన్నిఫర్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. తల్లి శాంతంగా మాట్లాడిన కొద్దీ జెన్నిఫర్ శాంతించకపోగా ఇంకా చెలరేగిపోయింది. క్రిస్టఫర్, థామస్ ఇద్దరూ మాన్పడిపోయి చూస్తున్నారు. జెన్నిఫర్ కోపంతో ఊగిపోతూ చూపుడు వేలు క్రిస్టఫర్ మొహం మీద ఆడిస్తూ, ఎందుకు వీడికి కారు, ఆ నల్లముండను వేసుకుని షికార్లు తిరగడానిక అని అరిచింది కీచుగొంతుతో. తల్లి లోపలికి రాగానే ఏం జరుగుతుందో అని ఉలిక్కి పడ్డాడు క్రిస్. ఆవిడ సీరియస్గా ఉంది కానీ శాంతంగానే ఉంది. వాడికి భయం పోగొట్టేటట్టు ముందు వాణ్ణి లాలించింది, బుజ్జగించింది. ఎవరి అమ్మాయి, ఎక్కడి వాళ్ళని అడిగింది. నల్లవాళ్ళని చెప్పాడు. కానీ నిజం నల్లవాళ్ళు కాదమ్మా, పోర్టరికో నుంచి వచ్చారు అన్నాడు. ఎక్కడ ఉంటారని అడిగింది. ఏంట్రామక్లో ఉంటారని చెప్పాడు. ఓహో, ఏంట్రామక్లో ఉంటారా? అది అంత మంచి ప్రదేశం కాదే. పోనీలే, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు అంది. వాళ్ళ నాన్నగారు లేరమ్మా అన్నాడు క్రిస్. మరెవరుంటారు ఇంట్లో? అమ్మ అమ్మమ్మ ఉంటారమ్మా. ఏం చదువుతోందా పిల్ల? 12వ తరగతి. ఎక్కడ కలిశారు? చర్చిలో కలిశాము, ఫాదర్ మార్క్ చేసిన ప్రోగ్రాంలో. ఓహో, ఏంటి చర్చ్ ప్రోగ్రాంలో కలిశారా? మన చర్చిలోనే? ఫాదర్ మార్క్ చేసిన ప్రోగ్రాంలోనా? ఓహో, బాగానే ఉంది. కానీ చూనానా, అసలు మనమేంటో, మన వంశమేంటో తెలుసా? మనది తెలుగు కాథలిక్లో అతి పురాతనమైన వంశం. మనది చాలా పవిత్రమైన కుటుంబం. తప్పు నాన్నా, మనలాంటి వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో కలవకూడదమ్మా. నీకెందుకు? నువ్వు చక్కగా అన్నీ మర్చిపోయి కాలేజీలో చేరి చదువుకో. మనం అనుకున్నట్టుగా డాక్టర్ అవ్వు. ఇండియా నుంచి రాజకుమారి లాంటి పిల్లని తెచ్చి చేస్తాగా నీకు? అంటూ చాలాసేపు మాట్లాడింది నిర్మలాదేవి. 2 గంటల తర్వాత నిర్మలాదేవి ఆ గదిలో నుంచి బయటికి వెళ్లే ముందు క్రిస్టోఫర్ మళ్ళీ ఎప్పుడూ ఆ అమ్మాయిని చూడనని మేరీ మాత మీద తల్లికి ప్రమాణం చేశాడు. ఓ కినేషా, 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 క్యారమెల్ రంగు కినేషా, క్యారమెల్ అంతటి తీయటి కినేషా, ఈ అసమర్థుణ్ణి క్షమించు కినేషా అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్లో చల్లటి నీళ్లు తెరిచి తల నీటిదారిలో పెట్టాను. 5 నిమిషాలు చల్లటి నీళ్లలో తడిసేటప్పటికీ బుర్రకి పట్టిన మబ్బులు కొంచెం తొలిగాయి. ఆ క్షణంలో తల్లిని ఎదుర్కోలేక నిర్మలాదేవికి ప్రమాణమైతే చేశాడు, కానీ ఆ ప్రమాణాన్ని నిలుపుకోవడం చేతకాలేదు క్రిస్టోఫర్కి. 1 వారం రోజులు నిగ్రహించుకున్నాడు కినేషా ఇంటివైపుకి వెళ్లకుండా. బడివేళ కాని సమయాల్లో నిర్మలాదేవి వాణ్ణి 1000 కళ్ళతో కనిపెట్టి ఉంటోంది. చర్చికి సంబంధించిన యూత్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు కూడా వెళ్ళక్కర్లేదంది. తల్లి గీసిన గీటు దాటడం క్రిస్టోఫర్కి అలవాట్లేదు, కానీ ఆ పూట వాడి మనసు అలజడి రేపిన కల్లోలం తల్లి పట్ల విధేయతను నొక్కేసింది. ప్రతి బుధవారం సాయంత్రం బ్యాండ్ ప్రాక్టీస్ కోసం కినేషా తన బడి టీముతో కలిసి ట్రాయ్ మైదానానికి వస్తుందని మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి 5 మైళ్ళు నడిచి ఆ మైదానానికి వెళ్ళాడు. కినేషా తన టీముతో బస్సు దిగి మైదానంలోకి వెళ్ళబోతుంటే వెనక నుంచి పిలిచాడు. కినేషా వచ్చింది. క్రిస్టోఫర్కి నోరు పెగల్లేదు. 10 రోజులుగా వాడి మనసు కినేషా కినేషా అని పలవరిస్తూనే ఉంది, కానీ తీరా ఎదురుపడేటప్పటికీ ఏం మాట్లాడాలో, అసలు ఏం చెప్పాలనుకున్నాడో వాడికి తోచట్లేదు. తడబడిపోయాడు. గబగబా ముందుకొచ్చి కౌగిలించుకోబోయాడు. కినేషా చెయ్యి చాచి వాడిని అక్కడే నిలబెట్టేసింది. ఇంకా ఏం మిగిలిందని వచ్చావు అని అడిగింది. మీ అమ్మ మా ఇంటికి కాల్ చేసింది క్రిస్. నా జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ నన్ను అంత అవమానించలేదు. నా గురించి నేను చిన్నతనంగా అసహ్యంగా ఫీల్ అయ్యేటట్లు చేయలేదు ఈరోజు వరకు. నువ్వంటే చాలానే ఇష్టపడ్డాను క్రిస్. నీ వారి పట్ల నువ్వు చూపించే బలమైన అభిమానం, అందరికీ సహాయంగా ఉండాలి అని తాపత్రయపడే నీ మనస్తత్వం, ముఖ్యంగా మిగతా అబ్బాయిలా కాకుండా ఆడవారి పట్ల గౌరవంగా మసలే నీ స్వభావం, వీటన్నిటికీ చాలా ఇష్టపడ్డాను. కానీ నీకోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను క్రిస్. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని చూడకు, నా దగ్గరికి రాకు, వెళ్ళిపో అనేసి వెళ్ళిపోయింది. వెనక్కి కూడా తిరిగి చూడకుండా శాశ్వతంగా. నేను ఉత్తరం చదవడం మళ్ళీ కంటిన్యూ చేశాను. అప్పటి నీ స్నేహితురాలు కినేషా గుర్తుందా? అప్పట్లో మీ స్నేహంలో మీ అమ్మగారి జోక్యం గురించి నాకు తెలుసు. కినేషా నాతో మాట్లాడుతూనే ఉంది, నాతో కలిసి పనిచేస్తూనే ఉంది. నాకు ట్రాయ్ నుంచి సెయింట్ పాల్ బదిలీ అయ్యాక కొన్నేళ్లకి ఆమె కాలేజీ ముగించి ఉద్యోగానికి మిన్యాపోలిస్ వచ్చింది. అలా మళ్ళీ నాతో కలిసి సేవా కార్యక్రమాల్లో పనిచేస్తూ వచ్చింది. దురదృష్టవశాత్తు కినేషాకి బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. ఇంచుమించు 10 ఏళ్ల పాటు దాంతో హోరాహోరి పోరాడింది, కానీ 6 నెలల క్రితం క్యాన్సర్ ఆమె ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆమె వెళ్ళిపోతూ నీకోసం ఒక బహుమతి వదిలి వెళ్ళింది. ఈ లెటర్ హెడ్ మీద మా సెమినరీ నంబర్ ఉంది, కాల్ చెయ్యి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు, కానీ కారణముంది. నీ జీవితం అతలాకుతలమైందని నాకు తెలుసు. నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నావని నాకు తెలుసు. ఈ బహుమతిని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు అని నాకు తెలియాలి. దానికి నువ్వు కనీసం ఒక మొదటి అడుగు వేయాలి. నా ఆశ వమ్ము చేయవని ఆశిస్తున్నా. నీకై ఆ దయామూర్తి మేరీమాతని ప్రార్థిస్తూ ఫాదర్ మార్క్. ఉత్తరం చదవడం ముగించి మళ్ళీ ఆలోచనలు వెనక్కి మళ్ళాయి. కినేషా తన జీవితంలోంచి అదృశ్యమైనంత మాత్రాన క్రిస్టోఫర్ జీవితం తలకిందులైపోలేదు. అన్నీ యథావిధిగా జరిగిపోతున్నాయి. అప్పటికి 12వ తరగతి దాదాపు పూర్తి ఉన్నందున గ్రేడ్స్ బాగానే వచ్చాయి. ముందే నిర్మలాదేవి ప్లాన్ చేసినట్లుగా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో సీట్ వచ్చింది. కొంత యాంత్రికంగా అయినా వాడి జీవితం బాగానే గడిచిపోతోంది. ట్రాయ్లోనే ఉండి ఉంటే చర్చి కార్యక్రమాలు, తద్వారా మళ్ళీ ఎక్కడైనా కినేషా కనబడుతుందేమోనని కోరిక కలిగేవేమో. కానీ క్యాంపస్లో ఉండడం వల్ల అటువంటి సంచలనాలేమీ లేవు. 19 ఏళ్ల పాటు తల్లి ఆదేశాలని ఎదురు ప్రశ్నించకుండా పాటించడం అలవాటైపోయింది వాడికి. దానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎలాగో తెలియదు. పొడుగు వారాంతరాలకి, సెలవులకి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వెళ్తున్నాడు. క్లాసులకు వెళ్తున్నాడు, చదువుతున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, గ్రేడ్లు బాగానే వస్తున్నాయి. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి, కానీ ఏదో వెలితి. కాలేజీలో 2వ ఏడు నడుస్తుండగా వాడికి మెల్లగా అర్థమైంది ఆ వెలితి ఏంటో. మొదట్లో అది కినేషా లేని రోటు అనుకున్నాడు, కానీ కాదు, తనకంటూ స్వంత వ్యక్తిత్వం లేకపోవడం వల్ల ఏర్పడింది ఈ వెలితి. తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో తారసపడినప్పుడల్లా ఈ వెలితి వాడి మనసుని కల్లోలం చేయడం మొదలెట్టింది. ఈ వెలితిని పూరించాలంటే తన స్వంత వ్యక్తిత్వాన్ని నింపుకోవాలి. 20 ఏళ్లుగా లేనిది ఒక్కసారి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? తన జీవితమంతా తల్లి ఆశయాలను సాకారం చేయడానికే నిర్దేశించబడింది. తల్లి ఆశయం నెరవేర్చడమే తన జన్మకి ఉన్న ఏకైక లక్ష్యం. తన వ్యక్తిత్వం బలపడాలంటే ఒకటే మార్గం, తల్లి ఆశయాలని వ్యతిరేకించాలి, ఆవిడ ఆజ్ఞలని ఉల్లంఘించాలి. నిర్మలాదేవి క్రిస్టఫర్ జీవితాన్ని గురించి ఏమేమి కలలు కన్నదో, వాడు ఏ గొప్ప విజయాలు సాధించాలని ఆశపడిందో, వాటన్నింటినీ బొమ్మ చేయాలని కంకణం కట్టుకున్నాడు క్రిస్టఫర్. ఇప్పుడైనా పెద్ద విప్లవమేమీ జరగలేదు. కేకలు, అరుపులు ఏమీ లేవు. 4వ సెమిస్టర్లో వాడి గ్రేడ్లు దారుణంగా పడిపోయాయి. ఆ గ్రేడ్లు చూసి నిర్మలాదేవి తల్లడిల్లిపోయింది, లాలించింది, కోప్పడింది, నచ్చ చెప్పింది, ఆగ్రహించింది, ఆశ చూపింది. వాడు దేనికి పన్నెత్తి ఎదురు చెప్పలేదు. మళ్ళీ క్యాంపస్కి వెళ్ళాడు. 5వ సెమిస్టర్ అన్ని సబ్జెక్టులలోనూ ఫెయిల్ అయ్యాడు. ఆ క్రిస్మస్ సెలవుల్లో నిర్మలాదేవి కొడుకు చుట్టూ కట్టుకున్న ఆశాసౌదం కుప్పకూలిపోయింది. నీ దారి నీదే, ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు నా కొడుకువి కాదు అంటూ ఆవిడ అప్పటికి పంజరం తలుపు తెరిచింది. కానీ ఎగరడానికి క్రిస్టఫర్కి రెక్కలు లేవు. ఒక ఉద్యోగాన్ని నుంచి మరొకదానికి, ఒక గర్ల్ఫ్రెండ్ నుంచి మరొక గర్ల్ఫ్రెండ్కు ఎగరలేని పక్షి అసలాటంగా గెంతుతున్నట్టు గెంతుతూ ఉన్నాడు. MBA పూర్తి చేసి న్యూయార్క్ వెళ్ళిపోయిన జెన్నిఫర్ ఎప్పుడైనా మాట్లాడుతుండేది. క్రిస్టఫర్కి 35వ ఏట నిర్మలాదేవి అకస్మాత్తుగా చనిపోయింది. ఒక అతిథి వెళ్ళినట్టే వెళ్ళాడు ఫ్యూనరల్కి. డాక్టర్ థామస్ని జెన్నిఫర్ తమతో న్యూయార్క్ తీసుకువెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ తల్లిదండ్రుల ఫోటో ఫ్రేమ్ కట్టి ఉన్నది క్రిస్టఫర్కి ఇచ్చింది. దాన్ని తెచ్చి లివింగ్ రూమ్లో టీవీ పక్కన పెట్టాడు. దానికి ఎదురుగా కూర్చుని వోడ్కా తాగుతూ తల్లి మీద కసి తీర్చుకుంటున్నాడు ఇన్నాళ్ళు. గతంలోంచి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చి ఉత్తరంలో ఉన్న ఫాదర్ నంబర్కి ఫోన్ చేశాను. ఫోన్లో ఆయన గొంతు వింటూ ఉంటే మళ్ళీ నేను 17 ఏళ్ల క్రిస్ని అయినట్టుగా అనిపించింది. ఏడ్చేశాను. నెమ్మదిగా ఓదార్చారు. కినేషా నన్ను క్షమించిందా ఫాదర్ అని అడిగాను. క్షమించింది అనే అనుకుంటాను క్రిస్, లేకుంటే ఈ బహుమతిని నీకు ఇచ్చేది కాదు అన్నారు. కినేషా నాకు బహుమతిని ఇవ్వడం ఏంటి ఫాదర్ అన్నాను అయోమయంగా. నువ్వు ఎలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో నాకు తెలుస్తూనే ఉంది. నా ద్వారా కినేషాకి తెలుస్తూనే ఉంది. అందుకేనేమో తాను వెళ్ళిపోతూ నీకు ఆశని ప్రసాదించింది క్రిస్ అన్నారు. ఆశ అదేంటి అన్నాను. అవును క్రిస్, నీ కూతురు హోప్. అంతే, నేను 2 గంటల్లో మినియాపోలిస్ వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాను.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution, or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇదేనా తెలియ కానుక ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
అబ్బా ఎంత భయంకరంగా విడిపోయాం
ఎంత ఆనందంగా కలుసుకున్నాం
తెలికాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా ఇంకా సిగ్గునే కేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా
తెలికాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా ఇంకా సిగ్గునే కేలా ఏ చిలికాయి చెలికాడు నిన్ని రమ్మని పిలువ ఏరరావేలా ఇంకా సిగ్గునేకేలా చెలికాడు నిన్ని రమ్మని పిలువ ఏరరావేలా ఇంకా సిగ్గునేకేలా నడయాడగా ఇంకేమి కావాలి కలింకే తరుణం రావాలి